Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం మే 10, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను, అండ్ మనతో రమణ గారు ఉన్నారు. మే 2, 2019 రికార్డింగ్. నమస్కారం అండి రమణ గారు.
నమస్కారం అండి భాను గారు. నమస్కారం అందరికి.
సో మనము లిటిల్ బిట్ బిహైండ్. మనము ఒక 2 రోజులు శ్రోతలకి ప్రతి వారం మేము కరెంట్ అఫైర్స్, అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే సమకాలీన విశ్లేషణ, సమకాలీన అంశాలపై విశ్లేషణ. సో మా షో పేరు సమకాలీన విశ్లేషణ. ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్, అమెరికాలో జరుగుతున్నటువంటి, ప్రపంచంలో ఎక్కడ ఏదైనా కూడా, అంటే మన భారతీయులకి అవసరానికి, అంటే మన ఏ దేశంలో ఉన్నటువంటి భారత సంతతికి చెందిన కానీ లేకపోతే భారతీయులకు కానీ ఇలాంటి వార్తలు చాలా ఇంపార్టెంట్ అనిపించిన వాటి మీద రమణ గారు వాషింగ్టన్ డీసీ వాస్తవ్యంలో, అండ్ ఐ లివ్ ఇన్ వాషింగ్టన్ డీసీ ఏరియా, మేము రివ్యూ చేస్తూ ఉంటాం వాటి గురించి, సమీక్ష అనుకోండి. సో రమణ గారు
చెప్పండి.
ఈ 3 గతంలో మనము ఎన్నికల సమయం కాబట్టి మన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, 4 ఫేజ్ల గురించి మాట్లాడాము. ఇప్పుడు ఫేజ్ 4 అయిపోయింది, ఫేజ్ 5 రాబోతుంది ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో. సో ఈ రోజు షోలో మనకి అంశాలు ఏంటంటే ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 గురించి డిస్కషన్, తర్వాత ఈ అంతర్జాతీయ టెర్రరిస్ట్ కింద ఆయన మసూద్ని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు తీర్మానించటం వెనకాల ఉన్నటువంటి జరిగిన విశేషాలు, అసలు ఎలా మొన్ననే చైనా ఒప్పుకోలేదు, ఇప్పుడు జరిగింది, అసలు దాని మీనింగ్ ఏంటి, దాని ఎలా జరిగింది, అంటే భారత దౌత్యాధికారులు ఇంతకుముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు, దీనిపైన ఈరోజు ముఖ్యంగా మాట్లాడదాం. మొట్టమొదటగా ఫేజ్ 4 గురించి మాట్లాడదాము. బీహార్లో 5 సీట్లు, జమ్మూ కాశ్మీర్లో 1, జార్ఖండ్లో 3, అత్యధికంగా మహారాష్ట్రలో 17 ఉన్నాయి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో 13, టోటల్ 72 సీట్లకు జరిగింది.
అవునండి.
సో దీని గురించి, అంటే ఫస్ట్ ఓటింగ్ ఎట్లా జరిగింది, అండ్ ఎవరెవరికి ఎట్లా, అంటే మహాఘట్బంధన్ ఆర్ మహామిలావట్ అన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది దీంట్లో, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కొన్ని ఉన్నాయి కాబట్టి. తర్వాత భాజపా, వాళ్ళు ఎట్లా, వాళ్ళ పర్ఫార్మెన్స్,
ఇది ఓటింగ్ పర్సంటేజ్ 2014 కంటే కొంచెం ఎక్కువే పడింది
అన్నమాట.
2014 కంటే బాగా ఎక్కువ పడలేదు అనే ఒక వినికిడి ఉంది, కానీ 2014లోనే చాలా ఎక్కువ ఓట్లు వేసేసారు. దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చి ఓటు వేయటం అనేది జరగకపోవచ్చు. ఇంకా ఏమో మరి ఫ్యూచర్లో ఏమైనా జరుగుతుందేమో, ఇంకా ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ పెట్టి ఇంకేమైనా వసతులు ఇంకేమైనా చేస్తే జరుగుతుందేమో, నేను కాదన్ను 90% జరగటం ప్రపంచంలో ఉండే ఓటింగ్ పర్సంటేజెస్ తోటి దేనితోటైనా కంపేర్ చేసుకుంటే అంత పెద్ద దేశమైన ఇండియాలో ఓటింగ్ పర్సంటేజెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టే లెక్క. కాకపోతే అన్ని కంట్రీల్లో లాగానే మన ఇండియాలో కూడా అర్బన్ సీట్స్లో ఓటింగ్ పర్సంటేజెస్ తక్కువగానే పడుతున్నాయి రూరల్ వాటితో కంపేర్ చేసుకుంటే అది. కానీ ఓవరాల్గా 2014 కంటే ఎక్కువే పడింది
ఓవరాల్గా, అయితే ఎక్కువ పడింది అంటారు.
అది సో అదిను 1 బై 1 వెళ్దాం జరిగినవన్నీ. మహారాష్ట్రలో 17 సీట్లు,
మహారాష్ట్రలో 17 అండి,
17 సీట్లు జరిగాయి. అది 6 సీట్స్, అందులో మెయిన్ గా బాంబే సీట్స్ ఉన్నాయి అన్నమాట.
అది సిటీ అర్బన్
ప్యూర్ బాంబే సీట్స్ ఇవి.
ఇలాంటి దాంట్లో నోటా మేము ఓటేయము, ఇది బూటకపోయే బ్యాచ్ చాలా ఉంటుంది
ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈసారి ఎన్నికల్లో నోటాకి అంత వాల్యూ లేదు, ఎవరు నోటా నోటా అని ఎక్కువ మాట్లాడట్లేదు. కానీ మహావిశాలమైన దేశం, అన్ని 100ల కోట్ల మంది జనాభా ఉన్న దేశం అది, సో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, నోటాకి పడితే పడచ్చు రేపు కొన్ని, కానీ అది ఫ్యాక్టర్ అని నేను అనుకోవట్లేదు, అదొక పెద్ద విశేషం కాదు. ఒక 6 ఏమో బాంబే సీట్లు అండి, ప్యూర్ బాంబే సీట్లు. ఇంకో నాలుగేమో గ్రేటర్ బాంబే సీట్స్, అంటే బాంబే చుట్టూరా అర్బన్ సబర్బన్ కంటే సబర్బన్ ఏరియాలు ఉన్నాయి, లైక్ థానే, కళ్యాణ్, భివాండి, పాల్ఘార్, అవన్నీ బాంబేవే. రెండు పూనాలో బార్డరింగ్ స్టేట్స్ ఉన్నాయి, షిరూర్, మావల్ అని. అలానే ఇంకో ఐదు వేరే మహారాష్ట్ర సీట్స్ ఉంటాయి. మహారాష్ట్రలో ఆ ఏరియాని ఖాందేశ్ అంటారు అనమాట, లైక్ దిండోరి, నాసిక్, షిర్డి, నందూర్బార్, ధూలే ఇక్కడ జరిగాయి అన్నమాట. సో అది మొత్తం బాంబేలో జరిగిన సీట్స్ అనమాట టోటల్గా ఈసారి అది. సో కాకపోతే ఏంటంటే బాంబేలో, బాంబే అంటున్నాను మహారాష్ట్ర, మహారాష్ట్రలో బీజేపీ శివసేన అలయన్స్ లో ఉన్నాయి, అలానే ఎన్సీపీ అండ్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు, అది అందరికీ తెలిసిన విశేషమే అన్నమాట. సో విశేషం ఏంటంటే అగైన్ ఇవన్నీ కూడా రీడింగ్ ప్రకారం, అంటే అనేక చోట్ల రీడ్ చేసి ఏమిటి అని చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పోలింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సెఫాలజిస్ట్స్, గ్రౌండ్ రిలేషన్స్ ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ 17 సీట్స్ కూడా ఛాన్సెస్ ఆఫ్ ఎన్డీఏ విన్నింగ్ ఆల్ 17 సీట్స్, అన్ని 17 సీట్స్ గెలిచే అవకాశమే ఎక్కువ ఉంది అంటారు. కాకపోతే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఒక సీట్లో మరి ఏకంగా ఎవరంటే మన పవార్, మిలింద్ ఎవరో ఓడిపోవచ్చు, అది బాంబేలో కష్టం అది శివసేన అని ఓడించడం, ఆ సీటు మిలింద్ ఎవరో ఓడిపోవచ్చు అనమాట. ఇది శరద్ పవార్ రిలేటివ్, ఇది అజిత్ పవార్ కొడుకున్నాడు పార్థ్ పవార్ అని, అది అది ఆ కంటెస్ట్ వెరీ క్లోజ్ అది అనమాట. అది ఏ సీట్ అంటే మావల్ అనే సీట్ అనమాట, అది పూణే బార్డరింగ్ సీట్ వెస్ట్రన్ మహారాష్ట్రలోనే, స్ట్రాంగ్ హోల్డ్స్ వాళ్ళవి, కానీ అది కూడా చాలా టైట్ రేస్ అని, బాగా కాంటెస్ట్ టైట్గా ఉందని అంటున్నారు. సో ఆ ఒక్క సీట్ని ఎన్సీపీకి ఇచ్చినా మిగతా 16 16 కూడా ఎన్డీఏనే గెలుస్తుంది అనేది చాలామంది రాస్తున్నారు అనమాట. ఓకే, అది అది బాంబే విశేషం, అది మహారాష్ట్ర విశేషం. అయితే అదే ఫేజ్ లో రాజస్థాన్ లో ఇంకో
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 13 ఉన్నాయి.
రాజస్థాన్ ముందు చూద్దాం, రాజస్థాన్ లో 13 ఉన్నాయి. ఇది ఒక బార్మర్ అనే ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, అది ఒక్కటే టఫ్ కాన్స్టిట్యున్సీ ఫర్ బీజేపీ, మిగతావన్నీ కూడా బీజేపీ గెలిచేస్తుంది అని.
ఈవెన్ దో మొన్న
అది మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా కూడా ఇది ఈ ఓట్ అంతా ఎలా వెళ్తుందంటే చాలా చోట్ల మీరు కనుక టీవీలు చూస్తే ఇంటర్వ్యూ చేసేటప్పుడు క్యాండిడేట్లు కూడా నాకు అవసరం లేదు, నేను చూడను, నాకు తెలియదు, దిస్ ఇస్ ఫర్ మోడీ, నేను మోడీకి ఓటేస్తున్నాను అనే చెప్తున్నారు.
ఆ రేంజ్ లో పోయింది అనమాట. ఓకే,
ఇదేంటంటే ఎవరు ఈ ఎలక్షన్ ని నార్త్ హిందీ హార్ట్ ల్యాండ్ నార్త్ లో ఎవరు కూడా దిస్ ఇస్ ఈ ఓటింగ్ అనేది ఆ సీట్లో ఎవరున్నారు, మంచోడు ఉన్నాడా చెడ్డోడు ఉన్నాడా ఇవన్నీ చూసుకోవటం మానేసినట్టున్నారు. ఎంత చూసుకున్నా ఇది మోడీ గారికి ఓటేస్తున్నట్టుగా చేస్తున్నారు. సో ఇది ఒక మోడీ వేవ్, మినీ వేవ్ ఉందనే వినికిడి అనమాట.
ఇంకా ఉత్తరప్రదేశ్ లో 13 ఉన్నాయి.
సో ఉత్తరప్రదేశ్ లో వచ్చేటప్పటికల్లా ఏమైపోయిందంటే 13 సీట్లలో అక్కడ కూడా అలానే ఉంది. అది ఈ పర్టిక్యులర్ ఫేజ్ లో జరిగిన సీట్లు ఒకసారి చూసుకుందాం అన్నమాట. ముందు 5 సీట్లు నార్త్ గంగాకి నార్త్ లో ఉన్నాయి అన్నమాట అవి, ఇంకో 5 సీట్లు గంగా నదికి సౌత్ లో ఉన్నాయి, ఒక 3 సీట్లు ఏమో బుండేల్ఖండ్ సీట్స్ ఉన్నాయి అన్నమాట. అది ఇది కానీ ఇక్కడ జరుగుతోంది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఈ వీళ్ళిద్దరి మధ్య సరైన కెమిస్ట్రీ లేదు. ఈ ఎస్పీ బిఎస్పీ మధ్య,
బిఎస్పీ మధ్య
ఒక ఒక యూనిట్ కింద ఫైట్ చేస్తున్నామన్నారు కానీ ఆన్ ద గ్రౌండ్ ఒక యూనిట్ కింద వాళ్ళు కనపడట్లేదు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా వచ్చింది ఒక్కటే ఉంది. కొన్ని టఫ్ ఫైట్స్ ఉన్నాయి, లైక్ ఉన్నా ఒకటి కొంచెం టఫ్ ఫైట్ ఇక్కడ అన్నమాట. అలానే ఒకటి రెండు అలాంటి టఫ్ ఫైట్స్ ఉన్నప్పటికీ ఇది కూడా చాలా మంది ఎలా ఇస్తున్నారంటే అసలు 13 అవుట్ ఆఫ్ 13 కానీ 12 అవుట్ ఆఫ్ 13 కానీ ఇందులో బీజేపీకి వచ్చేస్తాయి ఇస్తున్నారు.
ఓకే మీరు ఫుల్ ఓకే ఎన్డీఏ, సో దట్ లీవ్స్ విత్ మధ్యప్రదేశ్ 6
అది,
అండ్ వెస్ట్ బెంగాల్ 8.
మధ్యప్రదేశ్ ఒక్కటి ఏమిటంటే, మధ్యప్రదేశ్ ఒక్కటి కొంచెం యాక్చువల్లీ మధ్యప్రదేశ్ లో మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీకే నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ బీజేపీకే వచ్చాయి అనమాట. సో ఈ 6 సీట్లలో ఒక్క సీట్ ఉందండి చిండ్వారా సీట్, అదొక్కటి కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే అది కమల్నాథ్ గారి హోమ్ సీటు అనమాట. మిగతా 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఛాన్స్ లేదు అనమాట. ఆన్ పేపర్ చూసుకుంటే ఛాన్స్ అయితే లేదు, ఈవెన్ పాత ఓట్లన్నీ తీసి కౌంట్ చేసి పక్కన పక్కన పెట్టినా కూడా ఛాన్స్ లేదు. పాత అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఓట్లని మీరు అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ యాడ్ చేశారనుకోండి, యాడ్ చేసి ఊరికే మ్యాథమెటికల్గా చూసినా ఛాన్స్ లేదు. ప్లస్ ఇది పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ ఒకలాగా వెయ్యరు. మోడీ ఫ్యాక్టర్ అనేది వెరీ బిగ్, ఆయన వెళ్ళి ఇస్తున్నారని. సో ఈ 6 సీట్లలో కూడా ఒక సీట్ అయితే మటుకు కాంగ్రెస్కి వెళ్తుంది, ఇందులో మిగతా 5 సీట్లలో వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంది అనమాట. సో ఇంకా నెక్స్ట్
బెంగాల్లో 8 ఉన్నాయి.
యా బెంగాల్ సీట్స్ ఏమవుతుందంటే, బెంగాల్ నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, బెంగాల్ ఒరిస్సా ఈ 2 స్టేట్లలో ఏదో ఒక టైప్ ఆఫ్ చేంజ్, టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఆ వాతావరణం కనపడుతోంది. కానీ చేంజ్ లాంటివి ఏమవుతాయంటే, ఎవరి దారిని వాళ్ళు చెప్పేస్తుంటారా, మేమే గెలిచేసాం మేమే గెలిచేస్తామని. కొంచెం మనం ఇంత దూరంగా ఉండి మీలాంటి మాలాంటి మనలాంటి వాళ్ళకి నిజంగా ఏం జరుగుతోంది అనేది కనిపెట్టడం కష్టం అన్నమాట. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే, మనం అన్ని అనేక రకాలైనవన్నీ చదివి వాటి ప్రకారం వెళ్ళే వాళ్ళం కాబట్టి, నేను చదివిన దాని ప్రకారం వెస్ట్ బెంగాల్ 8 సీట్స్లో 4-4 చొప్పున బీజేపీ అండ్ టీఎంసీ పంచుకుంటున్నాయి అనే మాట చెప్పచ్చు.
ఓకే అది 4. ఓకే ఓకే వండర్ఫుల్ అండి. సో
టోటల్ టోటల్గా చూసుకుంటే కనుక, టోటల్ జరిగిన 71లో బీజేపీకి 49, ఓవరాల్గా ఎన్డీఏ తోటి కలుపుకుంటే 60 వచ్చేస్తున్నాయి 71లో. కాంగ్రెస్కి 2, ఓవరాల్గా చూసుకుంటే యూపీఏతో కలిపి 3 వస్తున్నాయి అనమాట. ఈ లెక్క అంటే వీళ్ళందరూ రాసిన ప్రకారం, సీట్ బై సీట్ రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అదర్స్ వేరే వాళ్ళ లెక్కలో అందరూ కలిపి టీఎంసీకి 1-4, బీజేడీకి ఒరిస్సాలో 1-3, సమాజ్వాదీ పార్టీ యూపీలో 1 వస్తున్నాయి అది.
లెట్స్ టేక్ ఎ క్విక్ బ్రేక్ అండి, తర్వాత నెక్స్ట్ ఫేజ్ 5 గురించి మాట్లాడదాము. ఈ షోలో ఫేజ్ 5తో పాటు మన దౌత్యాధికారుల కృషి ఫలితంగా ఈ జైషే మహమ్మద్ మసూర్ని అతన్ని అంతర్జాతీయ టెర్రరిస్ట్ కింద ప్రకటించడం జరిగింది. దాని గురించి ఈరోజు ఇంకా విశ్లేషణ ఉంటుంది శ్రోతలకి. చిన్న బ్రేక్ తీసుకొని దెన్ విల్ బి బ్యాక్ అండి.
తప్పకుండా.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ May 2, 2019 రికార్డింగ్. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. సో రమణ గారు, ఈ ఎపిసోడ్ లో మనము నెక్స్ట్ అంశం మనకున్నది ఫేజ్ 5 ఎలక్షన్.
అవునండి,
అది బీహార్ లో 5, జార్ఖండ్ లో 4, మధ్యప్రదేశ్ లో 7, రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్ 14, వెస్ట్ బెంగాల్ 7, 49 ఉన్నాయి. నాకు అప్పుడప్పుడు ఫస్ట్ మీకు రెండు విషయాలు అడగాలి. ఈ 49 కోసం ఆ చివరి దాంట్లో ఎన్ని ఉంటాయి? అది ఒక 70 ఉన్నట్టున్నాయి కదా చివరిది ఫేజ్ 6 లో.
ఫేజ్ మొత్తం 7 ఫేజెస్ ఎలక్షన్, ఫేజ్ 5 లో 49.
సో 7, నేను 6 అనుకున్నానే.
లేదు లేదు, ఫేజ్ ఇప్పుడు 6వ తారీఖున
ఇప్పుడు 40. నా ప్రశ్న ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ వీటిని విశ్లేషించే పోయే ముందు ఇంతకు ముందు 70 40 కలిపేసి ఎందుకో ఈ ఎలక్షన్స్ లాంగ్ లాంగ్, ఎప్పుడు ఏంట్రా బాబు ఈ ఎలక్షన్స్ ఎప్పుడు అయిపోతాయా అన్నట్టుగా ఉంది, అందుకు అడుగుతున్నా.
మీకే కాదు చాలా మందికి ఉంది ఇది, నిజమే కూడా ఆ మాట. ఇన్ని ఫేజులు పెట్టాల్సి వస్తుందంటే అది ఒక రకంగా భారతదేశానికి పట్టిన దౌర్భాగ్యం. అది సెక్యూరిటీ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయండి. లోపల బయట వాళ్ళు ఎనిమీస్ ఎక్కువ ఉన్నారు. ఏమవుతుందంటే బూత్స్ని ఎవరో ఒకళ్ళు వచ్చి కొట్టేయటము ఇలాంటివి చేస్తారు. అంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ని కావాల్సి వస్తుంది. కొన్ని స్టేట్స్ ఉన్నాయి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఒకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపితే ఎన్ని సీట్లు ఉంటాయి? 42 ఉంటాయి.
42
ఒక ఫేజ్లో వెళ్ళిపోయింది.
అవును,
పెద్దగా గొడవలు జరగలేదు, చిన్న చిన్న చిల్లర గొడవలు జరిగినా కూడా. వెస్ట్ బెంగాల్ ఏమైంది, 42 సీట్లని ఒక్కొక్క ఫేజ్లో 7 సీట్లు, 8 సీట్లు, 9 సీట్లు అలా పెట్టారు. ఎందుకంటే చాలా వైలెన్స్ ఉంది అక్కడ, ఎంతంటే అంత. ఇట్లా పెట్టినా కూడా వైలెన్స్ ఉంటుంది. బీహారు, ఈ ఉత్తరప్రదేశ్ ఇవన్నిట్లో కూడా ఆ రిమోట్ ఏరియాస్ ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు మిగతా లాగా యాక్సెస్ రోడ్స్, గ్రామీణ రోడ్స్, రైలు, ఈ యాక్సెస్ లేకపోవటం వలన ఏమవుతుందంటే గబుక్కున వైలెన్స్ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో ఆ లోకల్గా ఉన్న వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి ఈజీ అవుతుంది. అందుకని ఏంటంటే వీళ్ళు ఆ మొత్తం పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్, స్టేట్ ఫోర్సెస్ హంగామా అంతా తరలించడం కోసం అని చెప్పి వాళ్ళు ఇన్ని ఫేజుల్లో పెట్టుకుంటున్నారు ఎలక్షన్స్ అన్నమాట.
అంటే
ఏదో ఒక రోజు మనకి ఇండియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈక్వలైజ్ అంటే అన్ని స్టేట్స్లో ఒకేలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ ఇష్యూస్ ఇలాంటివన్నీ బాగా డెవలప్ అయ్యి చుట్టూరా ఉండే ఒక ఒక వాతావరణం, ఒక సెక్యూరిటీ వాతావరణం కనుక బాగుపడితే ఇది 7 ఫేజులు, 6 ఫేజులు, 5 ఫేజుల నుంచి 3 ఫేజులకో తగ్గిపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలి అంటే
ఈ మాత్రం 7 ఫేజులు చేయాల్సిందే
అనమాట.
దేర్ ఇస్ నో అదర్ వే.
ఈ ప్రస్తుతం దేర్ ఇస్ నో అదర్ వే. వాళ్ళకి జెన్యున్ రీజన్స్ ఉన్నాయి అనమాట. కాకపోతే ఎవరికి వాళ్ళకి నాకు కష్టంగా ఉంది ఈ 7 ఫేజుల్లో, ఫస్ట్ ఫేజ్లో నాది పెట్టకుండా వాళ్ళది ఎందుకు పెట్టావు. సో ఎవరికి డిసడ్వాంటేజ్ అనిపిస్తే వాళ్ళు దీని మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎవరికి అడ్వాంటేజ్ అనిపిస్తే వాళ్ళు కంప్లైంట్ చెయ్యరు. ఇది ఎవరు పవర్లో ఉంటే పవర్ వాళ్ళు ఆ ఎలక్షన్ కమిషన్ తోటి కుమ్మక్కైంది అంటూ ఉంటారు. కానీ ఇటు దట్టు అవన్నీ చేస్తూ ఉండొచ్చు, కానీ నిజమైన విషయం ఏంటంటే సెక్యూరిటీ కోసం అని చెప్పి ఇన్ని ఫేజులు వచ్చారు.
ఓకే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మన ఫేజ్ 5 ఎలక్షన్స్. బీహార్ లో 5, జార్ఖండ్ లో 4. బీహార్ నాకు అనిపిస్తుంది ప్రెటీ మచ్ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళదే అక్కడ పై ఎంజే ఉంది వాళ్ళకి.
అదే ఉంది. జార్ఖండ్ లో కొంచెం కాంగ్రెస్ పార్టీ రివర్సెస్ తీసుకురావచ్చు బీజేపీ మీద.
ఓకే, అవి 4 సీట్లు ఉన్నాయి అక్కడ
ఈసారి. మధ్యప్రదేశ్ లో
7,
ఈ 7 సీట్లలో చెప్పలేం. అది మధ్యప్రదేశ్ కూడా అడ్వాంటేజ్ బీజేపీకే ఎక్కువ ఉంది. రాజస్థాన్ ఈజ్ లుకింగ్, అనుకోని పరిస్థితుల్లో అవనివ్వండి, అనుకున్న పరిస్థితులు అవనివ్వండి, ఒక టైప్ ఆఫ్ మోడీ వేవ్ వెళ్తోంది రాజస్థాన్లో.
12
రాజస్థాన్లో ఏంటంటే అశోక్ గెహ్లోట్ గారి కొడుకు నుంచి ఉన్నాడు, అది అయిపోయింది ఎలక్షన్. అందులో అది కూడా ఓడిపోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
అతనే ఓడిపోతాడా?
ఆ ఒక్క సీట్లో చీఫ్ మినిస్టర్గా ఆయన 200 సభల్లో మాట్లాడాడు గెహ్లోట్, అశోక్ గెహ్లోట్. అయినప్పటికీ కూడా ఓడిపోవచ్చు అనేది వినికిడి అన్నమాట. అంటే ఓడిపోకపోవచ్చు, గెలవచ్చు ఆయన, అంత ఎక్కువ వేవ్ కనపడుతోంది బీజేపీకి అని అనేక మంది విశ్లేషణ చేసేవాళ్ళు రాస్తున్నారు అన్నమాట.
సో ఓకే, దెన్ దట్ లీవ్స్ నెక్స్ట్ ది మధ్యప్రదేశ్ టైట్ అంటున్నారు.
ఓవరాల్ బిగ్ పిక్చర్ చూడండి, బిగ్ పిక్చర్లో ఏమైందంటే ఇదివరకు ఇట్లాగా కాదు ఎలక్షన్స్. ఇప్పుడు టెక్నికల్లీ ఏమైపోతుందంటే ఇన్ని ఫేజుల వలన ఒక డిసడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నో ఎగ్జిట్ పోల్స్ అంటారు, నో ఒపీనియన్ పోల్స్ అంటారు, ఏదో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు, అన్ని పెడుతున్నారు. కానీ ఏంటంటే ఇదివరకు ఇలాంటి రోజులు కాదు ఇవి. ఇప్పుడు టెక్నాలజీ మెథడాలజీలన్నీ పెరిగిపోయినాయి. అంటే ఏంటంటే వెళ్ళి ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటారు, ఏ ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ తరఫున కమిషన్స్ని పెట్టి ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటున్నారు, బయటికి పబ్లిష్ చేయరు. కొన్ని చోట్లేమో చెప్పకుండా పబ్లిష్ చేస్తూ ఉంటారు అన్నమాట. మనం కనుక సెర్చ్ చేసుకుంటే ఏ ట్విట్టర్లోనో వీటిల్లోనో దొరికేస్తూ ఉంటాయి ఎగ్జిట్ పోల్స్ అన్నమాట. ప్లస్ ఈ పార్టీల వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతూనే ఉంటుంది. బీజేపీ అనేవాడు కాంగ్రెస్ ప్రతి పార్టీకి ఏమైంది అనేది తెలిసిపోతూ ఉంటాయి ఎగ్జిట్ పోల్స్ అనమాట, స్టాటిస్టికల్. అదొకటి. ఇంకోటి ఏంటంటే న్యూస్ పేపర్లో వాళ్ళు ఇవన్నీ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ పబ్లిష్ చేయాలి కదా, వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టేసి ఉంటారు ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు. ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీలకి వాటికి కూడా కనెక్షన్స్ ఉంటాయా ఎట్లాగొట్టా. నేను చెప్పేది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ తెలుస్తాయి, తెలిసిన దాని తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు డబ్బులు అనేది ఖర్చు పెడతారు ఎన్నికలు, అందరికీ తెలుసు అన్నమాట. సో ఫోర్త్ ఫేజ్ అయిపోయింది. ఈ ఫోర్ ఫేజెస్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి అని లెక్కేసుకుంటారు. ఆల్రెడీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ 4 ఫేజుల్లోనే 180 వచ్చేసాయని లెక్కేస్తున్నారు అన్నమాట.
ఓకే
ఓకే, 180 వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన 60-50 సీట్లు అనుకోండి మొత్తం కలిపి, ఇంకా మిగిలింది ఎంత, 5 ఫేజ్ నుంచి లెక్కేసుకుంటే అందాజాగా 170 సీట్లు మిగిలాయి. అన్నీ కూడా బీజేపీ స్ట్రాంగ్ సీట్లు ఇవి, ఎక్కువగా ఉన్నది ఇవన్నీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ వేరే సీట్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఈ 2019 గివప్ ఇచ్చేయచ్చు, ఎందుకు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం అనుకుంటారు. సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నికలు అన్నీ ఒకసారి జరగకపోవటం వల్ల ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఎట్లాగో ఓడిపోతున్నాం కదా అనుకుని ఓడిపోయే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకపోవచ్చు, క్యాంపెయిన్ చేయకపోవచ్చు. ఎట్లాగో మనం గెలుస్తున్నాం కాబట్టి లెట్స్ గో ఫర్ ఎ కిల్ అన్నట్టు ఇంకాస్త ఎక్కువ క్యాంపెయిన్ చేయొచ్చు. దానివలన ఇక్కడి నుంచి అడ్వాంటేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ వెళ్ళచ్చు, అడ్వాంటేజ్ లేని వాళ్ళు తక్కువ అయిపోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ క్యాలిక్యులేషన్స్ అయిపోయినాయి అన్నమాట. సో అలాంటి వాటి వలన వీళ్ళు చెప్తున్న ఇప్పటివరకు వస్తున్న అనాలిసిస్ నిజమైతే కనుక బీజేపీ ఈజ్ ఆన్ ఇట్స్ వే టు విన్ అబ్సల్యూట్ మెజారిటీ. వాళ్ళంతటి వాళ్ళే 272 దాటిపోవచ్చు కూడా.
ఇప్పుడు ఈ దీని
వాళ్ళ బాటమ్ లైన్ ఎక్కడుందంటే, అంటే అతి లోయెస్ట్ బాటమ్ ఎక్కడుందంటే బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్. నేను ఎన్డీఏని కలపట్లేదు, ఎన్డీఏ కలిసి ఎట్లాగో 272 దాటిపోతారు వాళ్ళ ఓన్లీ బీజేపీ. ఇప్పుడు అందరూ చూస్తోంది బీజేపీ ఒక్కటి ఎన్ని వస్తాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఇప్పుడు నేను కల్పించి చెప్పటం కాదు, మీరు లేటెస్ట్ ప్రియాంక గాంధీ గారి ఇంటర్వ్యూ వింటే ఆవిడ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిచే పార్టీ కింద చెప్పకుండా ఓట్ కట్ చేసే పార్టీ కింద చెప్తోంది ఆవిడ కూడా. అంటే వాళ్ళందరూ ఎలా స్ట్రాటజీ చేస్తున్నారంటే బీజేపీకి 230 నుంచి 285 వరకు ఎక్కడైనా రావచ్చు. సో వాళ్ళని 230 దగ్గర ఆపగలిగితే ఏమైనా మనకు ఛాన్స్ ఉంటుందా మ్యానిపులేట్ చేయడానికి, 240 దగ్గర ఆపుదామా టూ ఇట్లా. ఇప్పుడు 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 స్ట్రాటజీ కూడా ఎలా మారిపోయిందంటే 230 నుంచి 272 రాకుండా 230 లోపల ఆపగలుగుతామా, ఈ స్ట్రాటజీలోకి వెళ్ళిపోయినాయి పార్టీలన్నీ అనమాట. ఓట్లు ఎక్కడ కట్ చేసి ఏ ఓట్లను స్ప్లిట్ చేసి 230 పెట్టగలం, 240 పెట్టగలం అనే ధోరణిలోకి వెళ్ళిపోయినాయి పొలిటికల్ పార్టీలు.
ఓకే, సో ఈ ఇప్పుడు ఇంకొక 2 మిస్ అయ్యాయి దీంట్లో.
వెస్ట్ బెంగాల్
7, ఉత్తరప్రదేశ్ 14. ఈ రెండిట్లలో యూపీ, నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు చాలా మంది లెక్కలు తీసేవాళ్ళు ఎట్లా లెక్కలు తీస్తున్నారంటే యూపీలో గతంలో 73 సీట్లు వచ్చాయి, ఈసారి మేబీ ఇప్పుడు మీరు ఈ మహాగఠబంధన్ వాళ్ళు కానీ లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ వాళ్ళని అడిగితే అబ్బాయి ఈసారి 20 వస్తాయంటే ఒకేసారి 50 పోగొట్టుకుంటారు
బీజేపీ. ఎక్కడంటే నేను చెప్పేదేనండి, టీడీపీ వాళ్ళు లేకపోతే ఈ ఈ రీజనల్ పార్టీలు వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ గత 25-30 ఏళ్లలో ఒకదానికి అలవాటు పడిపోయారు, కోయలిషన్ గవర్నమెంట్ అని. దానికి ఏంటంటే ఇంగ్లీష్లో మంచి మంచి పేర్లు పెట్టచ్చు, ఫెడరలిజం, ఫెడరల్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, బయట నుంచి అరువుకి తెచ్చుకున్నారు ఇంగ్లీష్ వర్డ్స్ అన్నిటిని తెచ్చేసుకుని ఫెడరలిజం అంటాం, లేకపోతే నేను ఇంకోటి ఎవరిన అపోజిషన్ ఏమో ఫ్యాసిజం అంటాం. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ వాటికి అలవాటు పడిపోయారు. అది తాగుబోతోళ్ళు కనుక తాగుడికి అలవాటు పడ్డట్టు వీటిల్ని సపోర్ట్లు చేసే జనాభా కూడా ఏంటంటే ఈ వర్డ్స్కి అలవాటు పడిపోయారు. నిజానికి ఏంటంటే జరిగేది, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నా లెక్కలో నా విశ్లేషణ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేయగలిగే క్యాపబిలిటీ, బ్లాక్మెయిలబిలిటీ అని నేను దానికి వర్డ్ కూడా ఒకటి కనిపెట్టి
ఫెడరలిజం,
వీళ్ళందరూ వాళ్ళనే ఫెడరలిజము వాళ్ళు చెప్పే ఆ టైప్ వాటిలన్నిటికి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే నాకు వాడిని బ్లాక్మెయిల్ చేస్తాను, నువ్వు కనుక నేను అడిగింది ఇవ్వకపోతే నేను నిన్ను కూల్ చేస్తున్నాను. జయలలిత గారు చేశారే ఆవిడ, నా కేసులన్నీ కొట్టేయకపోతే నేను విత్డ్రా చేసుకుంటున్నాను. విత్డ్రా చేసుకుంటూ చేసుకుంటూ ఎందుకమ్మా విత్డ్రా చేసుకుంటున్నావు అంటే సెక్యులరిజంకి దెబ్బగా ఉంది అందుకని నేను విత్డ్రా చేసుకుంటా. అదొకటి అనమాట, సెక్యులరిజము, ఫెడరలిజము, ఫ్యాసిజము, మీరు చెప్పండి ఇంగ్లీష్లో పాత వర్డ్స్ అన్ని డిక్షనరీలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోంచి తీసుకొచ్చి వీళ్ళు లైన్గా రాసి పెట్టుకుంటారు జేబులో అనమాట, అవి వాడుతూ వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. నిజం ఏంటంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయగలిగే క్యాపబిలిటీ కోసం వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ పూజ అనుసారం ఏంటంటే టీడీపీ కానీ ఈ పార్టీలకి ఈ ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ లేకుండా ఉంటే మోడీ గారు వాళ్ళు ఇన్న లాస్ట్ 5 ఏళ్ళు చేసినట్టు పవర్ఫుల్గా రూల్ చేయకుండా ఉంటే వీళ్ళు చేసే బ్లాక్మెయిలబిలిటీకి అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కడి కోరిక ఏంటంటే నేను ఆయన్ని బ్లాక్మెయిల్ చేయగలిగితే బాగుంటుంది, అది బాగుండాలంటే ఆయనకి 272 రాకూడదు బీజేపీకి, అది ఇక్కడ కోరిక, కోరికలు అవి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా ఇప్పుడు వెరీ ఈజీ మన ఎలక్షన్స్ని పాత రిజల్ట్స్ అన్ని తీసుకుని పాత ఎలక్షన్ మొరాదాబాద్ అదే ఆ సీట్ తీసుకోవచ్చు, ఏదో ఒక సీట్ చెప్పండి మీరు, ఇందులో బీజేపీకి 45% వచ్చాయి, ఎస్పీకి 30, వీడికి 20, 30+20 50 కదా, సో ఈ సీట్ బీజేపీ ఓడిపోతుంది అట్లా
లెక్కేసుకున్నారు,
లెక్కేసేసేసి 20 వస్తాయి 30 వస్తాయి అని చెప్తున్నారు. కానీ ఏమవుతుందంటే ప్రతి జస్ట్ బికాజ్ ఒక ఇద్దరు కలిసిపోయారు కదా కొట్టుకునే వాళ్ళు అని చెప్పి ఆ పార్టీలో ఉండే ఓటర్స్ 100% ట్రాన్స్ఫర్ చెయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ ఓటర్స్ 100% వెళ్ళి బీఎస్పీ నుంచో పెడితే వేయటం, బీఎస్పీ ఓటర్ 100% వెళ్ళి ఎస్పీకి వేయటం ఇలాంటివి జరగవు. ఓటింగ్ ఎప్పుడూ కెమిస్ట్రీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో బీఎస్పీ ఎస్పీ గురించి మాట్లాడుతున్నాం, ఈ తెలుగు వాళ్ళు మీరు అంటున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకుని టీడీపీలో టీడీపీ ఓటింగ్ జగన్ కలిసి నుంచున్నారు అనుకుందాం మన ఆంధ్రప్రదేశ్లో.
ఓకే,
టీడీపీ అంటే నాకు కచ్చ అని ఓటేస్తారు జగన్కి వెళ్ళి, జగన్ అంటే నాకు కచ్చ వాడు గజ దొంగ అని ఓటేస్తారు టీడీపీకి,
ఇట్లా ఉంటారు
ఇద్దరు కలిసి వెళ్ళి ఒకడికి వేస్తారా? ఎన్నో మర్డర్లు ఒక్కసారిగా ఈ కచ్చ పోతుందా? ఇప్పుడు జగన్ కి ఓటేసేవాడు నాకు టీడీపీ అంటే అతి కచ్చ, అది కుల పార్టీ.
నేచురల్ గా ఇద్దరి మధ్య ఉన్నటువంటి విరోధ భావంతో ఉన్నటువంటి రెండు పక్షాలు కలవటం
అది అన్నమాట. అలాంటప్పుడు నిజంగా వాళ్ళు 100% అట్నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవుతాయా? కొంత అవుతుంది, కొంతమంది ఓ ఇది స్ట్రాటజిక్ గా వీళ్ళు కలిశారు మనం వెయ్యాలి అనుకునే వాళ్ళు ఉంటారు, కొంత అవుతుంది. ఎంత అవుతుంది ఆ కొంత అనేది, ఎంత అనేది లెక్క. ఇప్పుడు యూపీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 44% బీజేపీ ఓట్ బేస్ ఉంది, అంటే బీజేపీకి మాత్రమే వేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ కనుక కలిసి 80% కంటే ఎక్కువ ఓటుని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక బీజేపీకి లాస్ట్ టైం 72 వచ్చిందల్లా ఉన్నట్టుండి అలా 80% కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ అయితే కనుక బీజేపీకి 40 సీట్లకి పడిపోతుంది అన్నమాట. అదే 90% కంటే ఎక్కువ కనుక ట్రాన్స్ఫర్ అయితే బీజేపీ 30 సీట్లకి పడిపోతుంది. ఈ రెండు కూడా కొంచెం జరిగేవి కాదు ప్రాక్టికల్గా. అదే ఎనీథింగ్ లెస్ దాన్ 80 కనుక జరిగింది అనుకోండి, 70% 65% అలా జరిగింది అనుకోండి ఓట్ ట్రాన్స్ఫరు, బీజేపీకి 60 కంటే ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు జరిగిన విశ్లేషణ ప్రకారం, ఇప్పటివరకు జరిగిన 4 ఫేజుల్లో జరిగిన దాని ప్రకారం ఓట్ ట్రాన్స్ఫర్ అనుకున్నట్టుగా జరగలేదు.
సో దానివల్ల ఈ 14 ఉన్నాయి ఇప్పుడు మనకి ఫేజ్ 5లో,
ఈ 14లో ఇప్పటి వరకు జరిగిన ట్రెండ్ లో ఈ 14 సీట్లు జరిగితే 14లో కనీసం 10-12 వీళ్ళకే వచ్చేస్తాయి బీజేపీకే. ఇప్పుడు ఇచ్చిన విశ్లేషణ వెస్ట్ బెంగాల్ నేను ఇందాకే చెప్పాను, అది కొంచెం ప్రెడిక్ట్ చేయడం కష్టంగా ఉంది. ఎందుకంటే అది యాక్చువల్లీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉన్న స్టేట్, అది వాళ్ళు ల్యాండ్ స్లైడ్ గెలిచిన స్టేట్ గత ఎన్నికలన్నిటిలో. కాకపోతే ఈసారి చాలా నెగిటివిటీ ఉంది వాళ్ళకి, బీజేపీ జరుపుతున్న ర్యాలీస్ అన్నిట్లో కానీ బాగా జనం వస్తున్నారు. అక్కడ ఒకటైతే జరిగిపోయింది, ఒకప్పుడు బీజేపీ అనే పార్టీ లేదు ఆ స్టేట్లో, కమ్యూనిస్ట్ పార్టీకిను తృణమూల్ కాంగ్రెస్కి మధ్య ఎన్నికలు ఉండేవి. ఒకటైతే ఖచ్చితంగా చెప్పచ్చు, ఈసారి ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య జరుగుతున్నాయి. అదే పెద్ద విశేషం అసలు వెస్ట్ బెంగాల్ గురించి చెప్పాలంటే. కాదే వెస్ట్ బెంగాల్లో బీజేపీ 20 గెలుస్తుందా, 40 గెలుస్తుందా, 10 గెలుస్తుందా అనేది అంత స్పెక్యులేషన్. అది బీజేపీ వాళ్ళని ఎవరిని అడిగినా వాళ్ళు ఏమంటారంటే మేము ఖచ్చితంగా 20 పైన గెలిచేస్తాం అంటారు అన్నమాట, గెలుస్తున్నామంటారు. విశ్లేషణ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బయాసెస్ ప్రకారం చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఏదైనా చేంజ్ జరగటం అనేది ఒక స్టేట్లో జరిగితే రియల్ డేటా చేతిలో లేకుండా మనం ప్రిడిక్షన్స్ తోటి మాట్లాడలేము. యూపీ గురించి నేను చెప్పగలిగాను,
అంటే జరుగుతా ఇప్పుడు ఒక పెద్ద సునామీలా జరగవచ్చు లేకపోతే పోవచ్చు.
ఇందాక యూపీ గురించి మీరు అడిగారు, నేను పాయింట్స్ చెప్పగలిగా మీకు. 80% ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ఏంటి, 90% అయితే ఏమవుతుంది, ఇట్లా అయితే ఏమవుతుంది, ప్రస్తుతం ఉన్న గ్రౌండ్ డేటా అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం బీజేపీకి అడ్వాంటేజ్ ఉందండి, 60 సీట్లు దాటచ్చు అని చెప్పాను. అలా మనం వెస్ట్ బెంగాల్ని ఒరిస్సా అని చెప్పలేం.
వండర్ఫుల్, సో వండర్ఫుల్ అండి. సో దాట్ ఈస్ అబౌట్ ద ఫేజ్ 5 ఓవరాల్గా. ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి మనకి జైషే మొహమ్మద్ తీవ్రవాది ఎవరైతే ఉన్నారో ఆయన మసూద్ అజర్, ఇతన్ని అంతర్జాతీయ టెర్రరిస్ట్ కింద మనం యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిని అడిగితే చైనా వాళ్ళు వచ్చేసి అడ్డుపడ్డారు. ఇటీవలే చైనా వాళ్ళు దాన్ని ఒప్పేసుకొని ఆయన ప్రకటించడం జరిగింది. దీని గురించి బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదామండి రమణ గారు.
తప్పకుండా అండి.
శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, May 2, 2019 రికార్డింగ్ ఆన్ మైండ్ మీడియా. బ్రేక్ తర్వాత కలుద్దాం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరము.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. May 2, 2019 రికార్డింగ్. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియాకి స్వాగతం. సో రమణ గారు, ఈరోజు ఉన్న టాపిక్లో నెక్స్ట్ది వచ్చేసేసి జైషే మొహమ్మద్ అనే ఒక తీవ్రవాద సంస్థ యొక్క అతిపెద్ద తీవ్రవాది నాయకుడు అయినటువంటి మసూద్ అజర్ని అంతర్జాతీయ టెర్రరిస్ట్ కింద ప్రకటించడం జరిగింది.
అవునండి.
దీనిపైన మొన్న ఈ పుల్వామా ఈ ఘటనల తర్వాత మళ్ళీ మన వాళ్ళు వెళ్ళి బాంబులేసి రావటము, ఈ నేపథ్యంలో ఇతన్ని ఐక్యరాజ్య సమితిని అడిగాం మనము, ఇతన్ని ప్రకటించమని, ఇట్లా అంతర్జాతీయ తీవ్రవాది కింద ప్రకటించమని అడిగితే చైనా అడ్డుపడిందని చెప్పేసి మొత్తం వార్తా సంస్థలు చెప్పాయి. ఇప్పుడు సడన్ గా చైనా ఒప్పేసుకుంది, ఈయన ప్రకటించబడ్డాడు. మీకు వరుసగా 4 ప్రశ్నలు
చెప్పండి.
ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇతను మన జైల్లో ఉండేవాడిని వదిలేసేది మీరే బీజేపీ వాళ్ళు అంటున్నాడు. రెండవది, మేమే దీన్ని మొదలు పెట్టాము ఇతన్ని తీవ్రవాదిగా ప్రకటించమని అని. మూడో ప్రశ్న, చైనా వాళ్ళు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకున్నారు, ఏం డిఫరెన్స్ ఏం జరిగింది. నాలుగోది అతి ముఖ్యమైన ప్రశ్న, లేకపోతే మీరు నాలుగో ప్రశ్న మొదటి కింద మొదలు పెట్టవచ్చు, అసలు ఈ అంతర్జాతీయ తీవ్రవాది కింద ప్రకటించకపోతే ఏంటి, ప్రకటిస్తే ఏంటి, అసలు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి. ఎనీవే యూ కెన్ పిక్ ఇట్ అప్.
సరే, 4 ప్రశ్న ఫస్ట్ తీసుకుంటాను. అంతర్జాతీయ టెర్రరిస్టు అని ఉగ్రవాది అతన్ని పట్టుకోవాలి అని ప్రకటించడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఎందుకు?
ఎందుకంటే ప్రకటించకపోతే, ప్రకటించారు అనుకోండి, అంటే ఏంటి, అతన్ని కనుక ఎవరైనా దాచిపెడితే ఆ పర్టికులర్ దేశం టెర్రరిస్ట్లని సపోర్ట్ చేస్తున్న దేశం కిందకు వస్తుంది.
ఓకే,
అది
అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఒక అంతర్జాతీయ టెర్రరిస్ట్ కి ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం కింద
మారుతుంది. అది ఇదే, ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళండి, ఒస్మా బిన్ లాడెన్ ని కూడా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఏం చేసింది, మా దగ్గర ఎక్కడ లేడు, ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు మీరు కొట్టినప్పుడు, ఆ గుహల్లో ఎప్పుడో మీరు బాగా మిజైల్స్ వేసారు చచ్చిపోయి ఉంటాడు, మా దగ్గరేం లేడు అని చెప్పారు. అంతేకాని ఉన్నాడు, మేము వాడిని ఇచ్చామంటే కనుక మాకు కష్టం అవుతుంది అని చెప్పలేదు అని చెప్పి ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉండే ఒక ఆర్మీ గ్యారిసన్లో ఎవరికి తెలియకుండా దాచిపెట్టి పెట్టుకున్నారు. వీళ్ళు అమెరికా వాళ్ళు చిన్నగా అన్ని వాళ్ళ టెక్నాలజీ అంతా ఉపయోగించి వాడు ఇక్కడే ఉన్నాడు అని ఇంటెలిజెన్స్ తోటి కనుక్కుని వాడిని డైరెక్ట్గా ఆపరేట్ చేసి తీసేశారు అన్నమాట జరిగింది, రైట్? సో ఎందుకు చేసింది పాకిస్తాన్? ఎప్పుడైతే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు కనుక నా దగ్గరే ఉన్నాడు, నా జేబులో ఉన్నాడు అని చెప్తే నిన్ను కూడా కొడతారు, అసలు దేశాన్నే కొట్టేస్తారు అన్నమాట. సో అది వెరీ ఇంపార్టెంట్. ఆయన్ని కనుక డిక్లేర్ చేయకపోతే ఏమవుతుంది, పాకిస్తాన్ అంటుంది అతను ఒక ఫ్రీడమ్ ఫైటరు, మేము సపోర్ట్ చేస్తున్నాము, అందుకని మా దేశంలో ఉన్నాడు, టెర్రరిస్ట్ కాదు అంటుంది అన్నమాట పాకిస్తాన్. కాకపోతే ఇండియా ఏం చేసిందంటే మాకు మటుకు టెర్రరిస్టే, మేము కొట్టి తీరుతాము, బాలకోట్లో కొట్టిన వాళ్ళు ఇంకో చోట కూడా కొట్టగలం, నేను రేపే కొడుతున్నాను, మీరు ఆగమన్నారు కాబట్టి ఆగాను, మీరు కనుక డిక్లేర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటే సరే కొన్నాళ్ళు, మరి రోజు కొట్టడం బాగుండదు కాబట్టి రోజు కొట్టకుండా వెయిట్ చేస్తాం, మీరు ఇంటర్నెట్ యుద్ధం వద్దంటున్నారు కాబట్టి యుద్ధం చేయకుండా ఆగుతాం పీస్ కోసం అని చెప్పి. కానీ మీరు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టెర్రరిజం మీద ఇండియాకి అగెన్స్ట్గా జరుగుతున్న టెర్రరిజం మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంటర్నేషనల్గా మేము కొట్టి తీరుతాం అని చెప్పి ఇండియా చెప్పింది. అందుకని ఏంటంటే అన్ని దేశాల వాళ్ళు ఈ యుద్ధం జరగకూడదు, ఇండియా కొట్టడం పాకిస్తాన్ని ఇవన్నీ మరీ ఎక్కువైపోతే ఇంటర్నేషనల్లీ పాకిస్తాన్ అనే స్టేటు ఆ కంట్రీ బతకడం కష్టమవుతుంది అనే ఒక దాంతో ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి అని పెట్టుకున్నారు. కాకపోతే చైనా ఏంటంటే చైనాకి
ఫస్ట్ ప్రశ్నకి ఏంటంటే సమాధానం మీరు వెనుక నుంచి వస్తున్నారు కాబట్టి దానివల్ల దేశం ఇరకాటంలో పడుతుంది.
అవును, అది ఆ దేశం
ఆన్ ద పేపర్
అది ఆన్ ద పేపర్ పడుతుంది. ఇంటర్నేషనల్గా ఏంటంటే ఇండియాకి అప్పర్ హ్యాండ్ వస్తుంది అన్నమాట. ఇదిగో ఏమంటే ఇదిగో మీరు అన్నారు, వాడు
చెప్పినా మీరు వినట్లేదు,
చెప్పినా వాడు వినట్లేదు, ఇంకా వాడు జేబులో పెట్టుకుని కూర్చున్నాడు. సో ఐ హావ్ రైట్ టు హిట్
చేయగలుగుతాను. ఓకే,
అది
సో నౌ చైనాది అంటే మనం లెట్ అస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ 4-3-2-1 అట్లా అవుతుంది. చైనా అప్పుడేమో మరి మనకు ఒప్పుకోలేదు, మరి ఇప్పుడు ఒప్పుకుంది, వాట్ మేడ్ సడన్లీ ఏమన్నా మార్పు?
చైనా చైనా తోటి చైనా మీద మిత్ ఎక్కువ ఉంది మన ఇండియన్ కమ్యూనిటీస్ లో, ఇండియన్ న్యూస్లు రాసే వాళ్ళల్లో, ఇండియాలో ఉండే విశ్లేషణ చేసే వాళ్ళల్లో చైనా అనే దాని మీద ఒక మిత్ ఎక్కువ ఉంది. అదేదో ఒక చాలా పెద్ద పవర్ఫుల్ కంట్రీ, అదేదో అమెరికాకి దగ్గర ఈక్వలెంట్ కంట్రీ టైప్లో రాయటం మొదలెట్టారు. యాక్చువల్లీ చైనా అంత పవర్ఫుల్ కంట్రీ కాదు, ఇండియా పవర్ఫుల్ అంత పవర్ఫుల్ కంట్రీ కాదు, అట్లా అని చెప్పి పనికిరాని కంట్రీ అని కూడా కాదు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ కంట్రీ, కానీ వీళ్ళు ఇస్తున్నంత పవర్ దానికి లేదు. ఇంటర్నేషనల్లీ ప్రతి ఒక్కళ్ళు టెర్రరిస్ట్ అని వాడిని డిక్లేర్ చేసి వీళ్ళొక్కళ్ళు నేను మటుకు ఒప్పుకోనని ఎన్ని రోజులు అనగలుగుతారు? వాళ్ళొక్కళ్ళు ఐసోలేట్ అయిపోతారు. ఐసోలేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళకి దెబ్బ తగులుతుంది. దానివల్ల నువ్వు టెర్రరిస్ట్లను సపోర్ట్ చేస్తున్నావు, సో మా దేశంలో నీ ఇన్వెస్ట్మెంట్లు అక్కర్లేదు, వేరే రిలేషన్స్ అన్నీ దెబ్బతింటాయి వీళ్ళు కనుక. ప్రపంచమంతా ఒకదారి, నేనొక్కడిని వేరే దారిలో ఉంటాను అని అంటే కనుక ఎంతటి పవర్ఫుల్ నేషన్ కూడా ఇప్పుడు గ్లోబలైజ్డ్ ఎన్వైరన్మెంట్లో అమెరికా కూడా అలా చేయాలంటే అంత పెద్ద పవర్ఫుల్. నిజంగా చెప్పాలంటే అమెరికా చాలా పవర్ఫుల్. అమెరికాకు ఉన్న పవర్కి వేరే వాళ్ళు ఉన్న పవర్కి మధ్య చాలా గ్యాప్ ఉంది. అమెరికా ఒక్కటే అలా చేయగలదు, తన దారిని తను చేసి పోతే పోండి అని అందరినీ. అలాంటి దేశం కూడా ఆలోచిస్తుంది ఐసోలేషన్గా, ఐసోలేట్ అయిపోయి ఒంటరితనంలో ఉండాలా అనే దాని గురించి. చైనా లాంటి కంట్రీకి ఎక్కువ రోజులు అలా ఉండలేదు, అంత పవర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. అందుకని ఏం చేస్తుందంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక రీజన్ పెట్టుకుని ఏదో ఒక రకంగా తగ్గి ఖచ్చితంగా మిగతా ఇంటర్నేషనల్ దేశాలన్నిటితోటి కలిసి వెళ్తుంది, అది ఖచ్చితం. కాకపోతే ఫస్ట్ 2 సార్లు ఎందుకు చేయలేదంటే కొంచెం ట్రయల్ వేస్తుంది అన్నమాట. మనం కనుక ట్రై చేస్తే వేరే దేశాలు మన సైడ్కి వస్తాయేమో, ఏమో ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ రావచ్చు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ, ఇలాంటి ట్రయల్స్ అన్నమాట అవన్నీ. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్లో 3-4 సార్లు చేసింది, ఎవరు రావట్లేదు, ఐసోలేట్ అయిపోతుంది. అదొక్కటే కాకుండా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళవి కొన్ని ఉన్నాయి అన్నమాట. ఎట్లాంటివంటే బీఆర్ఐ
అంటే మన ఓన్ అంటే మనం అతిగా ఊహించుకొని
చాలా అతిగా ఊహించుకుంటున్నారు మన దేశంలో వాళ్ళు చైనాకు పవర్ ఉందని.
అంటే మరి ఇప్పటికిప్పుడు ఎట్లా మారింది, ప్రెషర్ ఎక్కువైందన్న మన దౌత్యపరంగా?
ఎందుకు పెరగదు, దౌత్యపరంగా ప్రెషర్ బాగానే ఎక్కువైంది. ఇప్పుడు వాళ్ళకేమో అనేక దేశాల నుంచి వెళ్ళే రోడ్లు వేసుకుంటూ అలాంటిది ఒక ఒక పెద్ద ప్రోగ్రామ్ ఒకటి ఉంది వాళ్ళకి. ఆ ప్రోగ్రాంలో ఇండియా పాల్గొనని చెప్పింది, వాళ్ళతోటి కోఆపరేట్ చేయనని చెప్పింది. ప్లస్ చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్ బ్రిక్ కంట్రీస్ అన్నీ కలిపి ఒక బ్యాంకు, వాళ్ళందరూ కలిసి ఎకనామిక్ ప్రోగ్రెస్ మీద ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి. వాటిలన్నిట్లో చైనా ఎంతసేపు వాళ్ళ దేశం ఎకనామిక్స్ ప్రైమరీగా చూసుకుంటుంది. ఇప్పుడు పాత రోజుల్లో
సో ఇప్పుడు ఆ రకంగా అక్కడ మనం వాళ్ళకి సహకారం ఇవ్వమనే ఉద్దేశంతో
మనమే కాదు వేరే వాళ్ళు కూడా సహకరించకపోవచ్చు. పైకి ఒకటి చెప్తారు కంట్రీస్ని ఏంటంటే వాళ్ళ అహం దెబ్బ తినకుండా వెనకాల నుంచి చేసేదాన్నే డిప్లొమసీ దౌత్యపరం అంటారు. అది దౌత్యంలో చెప్తారన్నమాట, ఇదిగో నీవు నువ్వు నాకంటే పెద్దవాడివే, యాక్సెప్ట్ చేస్తున్నా, నువ్వు పెద్ద తమ్ముడివి, నీకే ఇస్తా, కానీ ఈ రెడ్ లైన్స్ నువ్వు క్రాస్ చేస్తే నీకు నాకు పడనివి చాలా ఉన్నాయి, నా పవర్ కూడా నేను చూపించగలను, ఎలా చూపించగలను నీకు తెలుసు. ఓకే, అది డోక్లాం గురించి చెప్తారు. అలానే నువ్వు ఇక్కడి నుంచి ఏవో రోడ్లు వేసుకుందాం అనుకుంటున్నావు, రోడ్లను మేము వేయనివ్వమని చెప్తారు. ఇంకోటి ఏం చెప్తారంటే ఇప్పుడు మన బాలకోట్లో కొట్టాము, రేపు పొద్దున ఇంకోసారి కొట్టాము అనుకోండి, ఇలానే నువ్వు వేస్తున్న నువ్వు వేస్తున్న రోడ్లు ఉన్నాయి, దాన్ని కొడితే నువ్వు వేసిన నీ ఇన్వెస్ట్మెంట్లు కూడా దెబ్బతింటాయి. నువ్వు మళ్ళీ తిరిగి మమ్మల్ని కొడతావా? ఓకే, చూద్దాం, అది కూడా చూద్దాం. నువ్వు నేను కొట్టుకుని నువ్వు అనుకుంటున్న ఎకనామిక్ ప్రోగ్రెస్ వెనక్కి వెళ్ళిపోయి నేను అనుకుంటున్న ఎకనామిక్ ప్రోగ్రెస్ వెనక్కి వెళ్ళిపోతుందా, దానికి కూడా నేను రెడీనే. కానీ నేను మటుకు వదలనీయని, పాకిస్తాన్ని ఇహ మటుకు వదిలేదు ఉండదు. ఆ రోజులు అయిపోయినాయి.
ఆ రకంగా
నువ్వు అర్థం చేసుకుని సహకరిస్తావా, నీ అహాన్ని దెబ్బతిండకుండా.
క్లారిటీ ఇచ్చారన్నమాట,
అది మాట. ఆ క్లారిటీ ఇచ్చారు వాళ్ళకి, తెలుసు క్లారిటీ ఏముందంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రీసెంట్ గా వాళ్ళు చేసినవేవి ఫలించలేదు. ఎందుకంటే ఇండియా డోక్లంలో వాళ్ళు దెబ్బతిన్నారు ఇండియా చేతిలో, అది ఒప్పుకోవాలి. ఓకే, రెండోది మాల్డీవ్స్ లో వాళ్ళ వాళ్ళ ప్రెసిడెంట్ని పెట్టుకున్నారు. అదేదో చేద్దాం అనుకుంటే అక్కడ ఎట్లాగైనా సరే మంచిగా ఎన్నికలు పెట్టించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు గెలవకుండా చేసి నరేంద్ర మోడీ ఈవెన్ ఆ ప్రెసిడెంట్ ఇనాగ్రేషన్కి వెళ్ళి వచ్చారు మాల్డీవ్స్లో. సో మాల్డీవ్స్ అనేది వాళ్ళ చేతిలోంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం శ్రీలంకలో కూడా ఇంకా ట్రై చేస్తున్నారు, ప్రతి చోట వాళ్ళు అలాంటివి ట్రై చేస్తున్నారు ఇండియా చుట్టూరా. కానీ ఇప్పటి వరకు సక్సెస్ కంటే విఫలాలే
ఎక్కువైనాయి.
సో అన్ని విఫలాలు అయిన తర్వాత కూడా ఇంకా పెద్ద గొడవ పెట్టుకుంటాను అని అనుకోరు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళ దేశం కూడా రీజనబుల్ కంట్రీ. చైనా అనేది ఒక ఫెయిల్డ్ నేషన్ కాదు పాకిస్తాన్ లాగా అనమాట. నేను గడ్డైనా తింటాను, పెంట అయినా తింటా, కానీ ఇండియాతో యుద్ధం చేస్తాను అనే టైప్ కాదు. వాళ్ళు ఏంటంటే నెగోషియేషను, ఎక్కడ ఇండియాని తగ్గించవచ్చు, ఎక్కడ మనం తగ్గాలి అనేవి ఆలోచించుకుంటాయి. ఇప్పుడు పెద్ద దేశాలు ఎలా ఆలోచించుకుంటాయంటే దీనివల్ల నాకు నిజంగా లాభం ఏంటి, నా దేశ ప్రజలకు నిజంగా అసలు లాభం ఉందా అని ఆలోచించుకుంటాయి. అదే ఫెయిల్డ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే ఆ కంట్రీలో ఉండే ఎలైట్, నేను చేసి తీరాల్సిందే, నా జనాలు పోతే పోయారు అని అనుకుంటాయి. ఫెయిల్డ్ నేషన్స్కిను పెద్ద కంట్రీలకి మధ్య డిఫరెన్స్ అది అనమాట. సో వాళ్ళు దేశం యొక్క ఇంట్రెస్ట్ చూస్తారు అనమాట, ఆర్మీలో ఉండే ఒక చీఫ్ ఇంట్రెస్ట్ కాదు, ఎంటైర్ కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ చూసుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రస్తుతం వాళ్ళకి నువ్వు ఇండియాతో కలిసి ఉంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, అలానే ఫుల్గా కలవరు. ఫుల్గా కలిస్తే కూడా వాళ్ళకి సూపర్ పవర్ అని చూపించుకోవటానికి ఉండదు, రెండూ కావాలి వాళ్ళకి. సో ఆ రెండిట్లో ఎంత మటుకు వాళ్ళు సూపర్ పవర్ అవటం వలన ఇండియాకి నష్టం లేదు. ఇండియాకి ఏమి, వాళ్ళు మనకు వాళ్ళకంటే మనం పైన ఉండాలి, నేనే గ్రేట్ అవ్వాలి అనేది కాన్సెప్ట్స్లో లేవు ఇండియాకి అనమాట. సో వర్కౌట్ అవుతుంది.
ఇప్పుడు నెక్స్ట్ మరి ఆ రకంగా చూస్తే లాస్ట్ టూ క్వశ్చన్లు, ఒకటి బీజేపీ వాళ్ళే వదిలేశారు మళ్ళీ తీసుకురావటము, తర్వాత మేము అతని పైన దౌత్యపరమైన అంటే ఒత్తిడి తీసుకొచ్చింది మేమే అని కాంగ్రెస్ ఇప్పుడు చెప్తుంది.
వాళ్ళు ఏం ఒత్తిడి తీసుకొచ్చారండి? వాళ్ళు ఉన్న 10 ఏళ్లలో ఏ ఒత్తిడి తీసుకొస్తే అజర్ మెహమూద్ని పాకిస్తాన్లో అంత గ్రో అంత వృద్ధి ఎలా చెందాడు? అది ఒకటి. బీజేపీ వాళ్ళే వదిలేశారు అనేది ఆన్ పేపర్ కరెక్టే, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ టైంలోనే వెళ్ళి వీళ్ళు కాందహార్లో దించి వచ్చారు అనమాట. అది వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ఎన్డీఏ 1 గవర్నమెంట్. రీజన్స్ చాలా ఉన్నాయి దానికి కూడా. ఫెయిల్యూర్ అంటే అట్టర్ ఫెయిల్యూరా కాదా అని మనం లోపలికి వెళ్తే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే అది హైజాక్ చేసిన ఏరోప్లేన్, అందులో ఉండే ప్యాసింజర్స్ యొక్క రిలేటివ్స్ తోటి రెచ్చగొట్టి ప్రొటెస్టులు చేయించారు. అది తెలుసు. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కనుక అందులో ప్యాసింజర్స్ చచ్చిపోతే చచ్చిపోయారు అని వదిలేస్తే కనుక అది పబ్లిక్లీ చాలా కష్టమై ఉండేది. ఇండియా ఇస్ నాట్ ఏ డిక్టేటర్షిప్ కదా, డెమోక్రసీ, ప్రజల గురించి ఆలోచించాలి. అలా స్ట్రీట్ మీద అంతంత ఎక్కువగా జరుగుతున్నప్పుడు తప్పక వదిలేయాల్సి వచ్చింది. కాకపోతే ఆ వదిలేసిన పద్ధతి చెప్పాలంటే అంత గొప్పగా ఏం లేదు. అప్పుడు చేసిన ఎన్డీఏ గవర్నమెంట్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఎన్డీఏ ఫస్ట్ టైం గవర్నమెంట్ అది. సో వదిలేయటం అనేది జరిగింది, అది వాళ్ళ ఫెయిల్యూర్, అది ఖచ్చితం. అది అంతేకాని వాళ్ళ ఫెయిల్యూర్ కదా అని చెప్పి వీళ్ళ సక్సెస్ అయిపోదు. వీళ్ళ తర్వాత 10 ఏళ్ళు దేశాన్ని రూల్ చేశారు 10 ఏళ్లలో.
కానీ ఇప్పుడు ఇదే దౌత్యపరమైనటువంటి మరి ఇబ్బంది అంటే మేమే అది యునైటెడ్ నేషన్స్ అడిగింది మేమన్నారు, కానీ మరి దానిపైన ఒత్తిడి పెట్టడం కానీ చైనాతో ఎందుకు కలిసి పనిచేయలేకపోయారు?
చైనా వీళ్ళు అసలు అలా పనే చేయలేదు. వీళ్ళు అసలు మన మన డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎలా అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎప్పుడు కూడా వీళ్ళు ఎలా చేశారంటే ఎవ్రీథింగ్ గివప్ టైప్లో చేశారు అన్నమాట. అంతేకాని మన ఇంట్రెస్ట్ ఏంటి, ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళతోటి ఎలా డీల్ చేయాలి అనేది చాలా లోపంతో జరిగింది యూపీఏ గవర్నమెంట్లో. దీని మీద నేను ఒక ఆర్టికల్ రాశానండి mind.net లో చాలా రోజుల క్రితం, 3-4 ఏళ్ల క్రితం. విశ్వగురు కాన్సెప్ట్ తోటి ఎలా బిహేవ్ చేస్తుంది ఇండియా అనేది అనమాట. అది 3 ఏళ్ళు అయి ఉంటుంది అది రాశ నేను అనమాట. ఇందులో ఏంటంటే ఇండియాకి చైనాతోటి సింపుల్ థింగ్ ఏంటంటే ఎప్పుడూ కూడా జవహర్లాల్ నెహ్రూ టైంలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కానీ చైనా కంటే నేను సూపర్ పవర్గా ఉండాలి అనే కోరికలు ఎప్పుడూ లేవు. నాయన నువ్వే సూపర్ పవర్గా ఉండు, కానీ రీజనల్ కోఆపరేషన్ తోటి ఉండు అనేది మన ఇండియా యొక్క కాన్సెప్ట్ అనమాట. కాకపోతే ఏమవుతుందంటే చైనాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చైనా ఎంతసేపు హ్యాప్ నీ
మాట
నీకంటే చాలా పెద్ద, నువ్వు చెప్పేది నేను వినేది ఏంటి అనేది. కానీ ఇండియా ఏం చూసుకుంది అంటే ఇవాళ వినలేదు కానీ రేపైనా వినగలిగేటట్టు చేయగలిగితే చాలు. ఇండియా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఏషియన్ కంట్రీస్, ఏషియా ఏరియాలోకి వెస్ట్రన్ కంట్రీస్ వచ్చి మ్యానిపులేట్ చేయకుండా ఉండగలిగితే ఇండియాకి లెక్కలో నిజంగా గెలిచేసినట్టు లెక్క వరల్డ్ పవర్స్లో అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇక్కడ లేకపోవటం వలన, వీళ్ళల్లో వీళ్ళ కోఆపరేషన్ ఉండటం వలన ప్రాస్పెరిటీ ఆఫ్ ఏషియా విల్ బి బిగ్గర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందనమాట. అది దీనికోసం అని చెప్పేసి మిలిటరీలు ఇవన్నీ వాడకుండా కాన్సెప్చువల్లీ అనమాట, అంటే దాన్నే విశ్వగురు కాన్సెప్ట్ అనమాట. అది ఆ కాన్సెప్ట్ తోటి వీళ్ళని మన సైడ్కు తెచ్చుకోవాలి. అంటే వెరీ లో లెవెల్లో చెప్పాలంటే పెద్ద అన్నయ్య గారిని వినేటట్టు చేయాలి మన మాట.
అది ఓకే
అది అనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ కానీ వినట్లేదు, ఆయన వినట్లేదు కదా అని చెప్పి అన్ని వెళ్ళి కాళ్ళ మీద పడాం. వినేటట్టు ఎలా చెయ్యాలి, డిప్లొమసీ తోటి వినేటట్టు ఎలా చెయ్యాలి, సామధాన దండ భేద అన్ని ఉపయోగించాలి. సో ఇక్కడ ఏంటంటే రష్యాతో, రష్యా కూడా చైనాకి చెప్పింది ఇది దిస్ ఇస్ నాట్ ద వే. ఇక్కడ మన ఈ రీజనల్ కోఆపరేషన్ ఆఫ్ రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ ఈ ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అంటే, నువ్వు అనుకుంటున్న ప్రాస్పెరిటీకి ముందుకు వెళ్ళాలంటే ఇండియాతోటి కోఆపరేషన్ తోటి ఉండాలి. ఆడెవడో టెర్రరిస్టులతోటిను అక్కడెక్కడో గన్స్ పట్టుకునే వాళ్ళకి ఏదో చేసేసి ఇండియాతో ఇండియాని కంట్రోల్ చేయాలి అని అనుకోవటం వలన లాభం ఉండదు, లాంగ్ రన్ లో నష్టం.
లాంగ్ రన్ లో సో బేసికల్లీ పెద్ద పెద్ద దేశాలు డీల్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చితక టెర్రరిస్టులని వాడి కోసం నువ్వెందుకు.
సో దీనికి తగ్గట్టుగానే ఇంకో చాలా గొప్ప ఈవెంట్లు 2 జరిగాయి, అది కూడా సమకాలీన విశ్లేషణ మనది ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది. ఇప్పుడు ఒపెక్ కంట్రీస్ అన్ని సెల్లర్ కంట్రీస్ ఆఫ్ ఆయిల్, వాళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు పెంచేస్తాం వలన అనేక ఎకానమీస్ పెరుగుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. మన ఇండియాలో పెట్రోల్ పెరిగింది తగ్గింది అని గొడవలు అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు చైనా ఇండియా ఏమనుకుంటున్నాయంటే చైనా ఇండియా కలిసి ఒక బయ్యర్స్ కార్టెల్ తయారు చేసుకుంటున్నారు, అంటే బయ్యర్స్ ప్రెషర్ గ్రూప్ అనమాట ఒపెక్ లాగానే. నువ్వు కనుక రేట్ ఎంతకంటే ఎక్కువ పెంచితే నేను నీ దగ్గర కొనను. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాడు మెయిన్గా కొనేది ఎవరు, ఆయిల్ కొనాలని కన్జంప్షన్ కంట్రీస్ చైనా ఇండియా కనుక నేను నీ దగ్గర కొనను అని ఒక కంట్రీని అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు ఆయిల్ని, వాళ్ళకి అమ్ముడుపోయేది ఉండదు. సో రేట్లని కంట్రోల్ చేయటం కోసం అని చెప్పి వీళ్ళు చైనా ఇండియా ఇలాంటి కంట్రీస్ తోటి ఒక గ్రూప్ తయారు చేస్తున్నారు అనమాట, ఇద్దరు కలిసి మొన్నే చేశారు. వీళ్ళు ఏంటంటారంటే ఇప్పుడు ఆయిల్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, ఇదివరకులాగా అదేదో పైప్ లైన్ ఉంటేనే రావాల్సిన అవసరం లేదు, కంటైనర్స్ కొత్త కొత్త తరహా ఉంది ఇప్పుడు, రోడ్డు మించి కూడా ఎఫిషియెంట్గా తెప్పించవచ్చు ఆయిల్ని అనమాట. నువ్వు అమ్మకపోతే రష్యా దగ్గర కొనుక్కుంటాం, వాళ్ళు ఇస్తారు మాకు. ఇట్లా ప్రెషర్ని వాళ్ళు బయ్యర్స్ ఆల్సో కెన్ హ్యావ్ వే టు కంట్రోల్ ద కాస్ట్ అనమాట. సో ఇలా ఒక గ్రూప్ ఫార్మ్ అయింది. ఇంకోటి కూడా జరిగింది, వీళ్ళు రోడ్స్ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఇవన్నీ వేసేసేసి ఆ కంట్రీలని ఇండెప్టెడ్ కింద మార్చేస్తున్నారు. ఒక ప్లాన్ ఉంది రష్యాకి, అదే చైనాకి సారీ,
నేపాల్ డబ్బులు ఇచ్చి మొత్తం చేసి
నేపాల్, బంగ్లాదేశ్, బర్మాకుండా ఒక రోడ్డు వేద్దామన్నది. ఆ రోడ్డు వెయ్యను అని చెప్పేసింది అనమాట, అదొకటి. ఇంకో విషయం ఏంటంటే మొన్న బీఆర్ఐ మీటింగ్ జరిగిన దాంట్లో వాళ్ళు ఇండియా మ్యాప్లో, ఇదివరకు ఇండియా మ్యాప్లు అన్ని చిల్లర పనులు చేసేవాళ్ళు చైనా వాళ్ళు, అరుణాచల్ ప్రదేశ్ని, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియా మ్యాప్లో లేకుండా పెట్టడం ఇట్లాంటి ఆ చిల్లర పనులు మానేశారు. కాశ్మీర్ మొత్తాన్ని, అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని ఇండియాలో ఉన్నట్టు మ్యాప్లో చూపించారు కూడా. అంటే ఏంటంటే ఇవన్నీ దౌత్యపరంగా మారుతున్న విశేషాలు, ఎందుకు మారుతున్నాయి అనేది ఒక పెద్ద టాపిక్ అది అన్నమాట. ఇంకోసారి మాట్లాడుకోవచ్చు, ఇవాళ టైం లేదు కాబట్టి అనమాట. అది దౌత్యపరమైన విక్టరీ. అది ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, సామధాన దండ భేద, నువ్వు అన్ని ఇచ్చేయకుండా, అన్ని మీకుగా ఇచ్చేయకుండా యుద్ధం చేయాల్సిన చోట యుద్ధం చేయి. యుద్ధం చేసావు కదా అని చెప్పి అవతల మాట కసికసిగా కొట్టాలనుకోవద్దు. ఎంత మటుకు చేయాలో అంతే చేయి. మిగతా చోట్ల మాట్లాడు, తగ్గించు, వర్కౌట్ చేయి. అది వాళ్ళు చేస్తున్నది. ఇండియన్ డిప్లొమసీ ఈజ్ వెరీ గుడ్ దిస్ టైం అనమాట.
వండర్ఫుల్, వండర్ఫుల్. ధన్యవాదాలండి. ఐ థింక్ దిస్ గివ్స్ ఎ క్లియర్ వ్యూ మన శ్రోతలకి. సో ఒకటి ఏంటంటే పాకిస్తాన్తో సైడ్ లైన్ చేస్తూ పాకిస్తాన్ని సింపుల్గా చైనాకి యూనో మనం కలిసి ఉండాలి, నీ బిజినెస్ ఇంట్రెస్ట్లు పోతాయని చెప్పటము వండర్ఫుల్. అండ్ అంతర్జాతీయ టెర్రరిస్ట్ కింద ప్రకటించడం వల్ల పాకిస్తాన్ని కూడా చాప్టర్ క్లోజ్ చేసినట్టే, ఐసోలేట్ చేసినట్టు, వాళ్ళు పక్కన పెట్టినట్టు. సో నెక్స్ట్ వీక్ మనము ఐ థింక్ ఫేజ్ 6 and 7 గురించి మాట్లాడదాము, ఆర్ ప్రాబ్లీ 6 గురించి. అండ్ థ్యాంక్ యూ, వండర్ఫుల్ యాజ్ ఆల్వేస్. అండ్ శ్రోతలకి మీరు విన్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. మీకు ఎనీ ఫీడ్బ్యాక్ యూ వాంట్ గివ్, యూ కెన్ సెండ్ ఇన్బాక్స్లో మాకు facebook.com/mindmedia. మైండ్ మీడియా యొక్క పేజ్ ఉంది ఫేస్బుక్లో, లైక్ చేయండి. యూ కెన్ గివ్ అస్. అండ్ మా సైట్లో పాత షోల యొక్క పాడ్కాస్ట్లు ఉంటాయి, యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ దేర్. అండ్ మేము యూట్యూబ్లో కూడా పెడుతున్నాము. ధన్యవాదాలండి రమణ గారు, వచ్చేవారం మళ్ళీ కలుద్దాం.
మంచిది, నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం May 10, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.